हरि ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। आनंदैकरस प्रसार विलसन् मंदस्मितास्यं कृपापारीणं निज भक्तमानस नवां भोजात भानुदयम् कालज्ञान विदग्रणिं शिवकरं काली समं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत् काली प्रसादाह्वयम्। यद विद्या विलासेन भूत भौतिक सृष्टयः तं नौमि परमात्मानं सच्चिदानंद विग्रहं खानिलग्न धरित्र्यन्तं स्रक्फणिवोद्गतं यतः ध्वान्तश्चिदे नमस्तस्मै हरये बुद्धि साक्षिणे। प्रज्ञानां सुप्रतानैः स्थिरचर निकर व्यापिभिर्व्यापलोकान् भुक्त्वा पुनरपि धृष्णोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ् मायया भोजयन्नो मायासङ्ख्यातुरीयम् परम् अमृतम् अजम् ब्रह्म यत्तन्नतोऽस्मि। श्री सदाशिव समारंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञान घनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव सर्वज्ञ सर्व चैतन्य స్వరూపులైన సద్గురుదేవులు పాదపద్మములకు నమస్కరిస్తూ ప్రేమమయీ కరుణామయీ సత్రములో ఉపస్థితులైన పెద్దలందరికీ ప్రణమిల్లుతూ ఈరోజు మనకి అందరికీ తెలిసిందే అతి పవిత్రమైన శుభమైన దివసము మనకి గురు పౌర్ణిమ. మనకి అనేకముగా ఇన్ని సంవత్సరాలుగా పెద్దలందరూ మనకి బోధిస్తూనే వచ్చారు గురు పౌర్ణిమ అంటే మొట్టమొదటి చెప్పాల్సిన విషయం. నాలుగు గురు పౌర్ణిములుంటాయి, ఆ కామావై అని ఆషాఢమాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం, కామావై వైశాఖ మాసం, మాఘమాసం, ఈ నాలుగు మాసాల్లో వచ్చేది ఏదైతే పూర్ణిమ ఉందో దాన్ని గురు పూర్ణిమ అని మనకి పెద్దలు చెప్పారు, చెప్తూ వస్తున్నారు. అది మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే దేవతలకు కూడా అలభ్యమైనటువంటిది ఇటువంటి గురు పౌర్ణిమ. వారికి దేవతలైనా సరే గురు పౌర్ణిమ పాల్గొవాలంటే ఈ భూమిలోకి దిగి రావాల్సిందే. వారికి అటువంటి అవకాశం లేదు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి దేవతలకు కూడా అలభ్యమైనటువంటిది మనం మానవ మాతులైన మనకి లభ్యమవుతుంది. అటువంటి దానిని మనం వ్యాస పౌర్ణమని, బుద్ధ పౌర్ణమని, తర్వాత మహాగురువు అయినటువంటి మహేశ్వరుడు యొక్క పౌర్ణమని, కార్తీక పౌర్ణమని, ఇలాగా ఒక్కొక్కరిని సూచికగా చేసుకుని మనం ఆ గురు పౌర్ణాన్ని చేసుకుంటున్నాం. మనం ఈ రోజున గురు పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి అని కూడా ప్రఖ్యాతిగా ఉన్నది. ప్రపంచంలో అనేక చోట్ల బుద్ధ పౌర్ణమిని చాలా ఘనంగా ఆచరిస్తారు. ఎక్కడైతే బౌద్ధులు ఉన్నారో అక్కడ అందరూ చాలా ఘనంగా ఆచరిస్తారు అన్నమాట దీన్ని. కాబట్టి అటువంటి గురు పూర్ణిమయే కాదు బుద్ధ పూర్ణిమ కూడా కలిసి రావటం ఇంకా విశేషం. రెండు ముఖ్యమైన విషయాలు కలిసి వస్తే అది ఇంకా చాలా ముఖ్యం, అది చాలా ప్రబలం అంటారు, విమలం అనరు, ప్రబలం అంటారు. అలాగే ఒక సూత్రం రెండు శాఖలలో వేదములలో చెప్పబడితే అది చాలా ప్రబలమైన సూత్రం, అది చాలా ముఖ్యమైనది, ఇంక నోబడి కెన్ సే డౌట్ ఇట్ అలాంటిది. అలాగే రెండు సూత్రములు రెండు ఉపనిషత్తుల్లో అది చెప్పబడితే అది ఒకే శాఖలో చెప్పబడితే కాదు, ఒకటి ఋగ్వేదంలో చెప్పబడింది, ఒకటి అథర్వ వేదంలో చెప్పబడింది, కానీ మంత్రం ఒకటే. అటువంటి మంత్రాలు చాలా స్వల్పంగా ఉన్నాయి, కానీ దానికి చాలా ప్రబలమైన స్థితిని మన పూర్వీకులు శాస్త్రజ్ఞులు అది దానిని ఇంకెవరు ప్రశ్న చెప్ ఎస్ అంటే ఎస్ అంతే, ఇట్స్ లైక్ దట్. అందులో శ్వేత ఉపనిషత్తు, ముండకోపనిషత్తులో రెండిట్లోనూ అనేక మంత్రాలు చెప్పబడి అవి రెండు శాఖలు, వేరే వేదముల్లో శాఖలను మనం చెప్పుకుంటాం, ప్రతి వేదంలో అనేక శాఖలు. ఋషులు ఎవరైతే ఇప్పటిలాగా మాస్ మీడియా అప్పుడు లేదు, అప్పుడు ఒక గురువులు ఒక స్థలంలో నంబూరులో ఉన్నారు, అది ఒక శాఖ. వారు ఎవరైతే ఏమైతే బోధించారో ఉపనిషత్ అది వారి పేరు మీద ఉంటుంది అన్నమాట. గౌతమ శాఖ అని, తైత్తరీయ శాఖ అని, ఇలాగ శాఖల శాఖ అని, సాంఖ్యాయన శాఖ అని, మార్జంధన శాఖ అని, ఇలాగ అనేక శాఖలు. కానీ రెండు చోట్ల రెండు శాఖల్లో ఒకే మంత్రం చెప్పబడితే అది ఇంకా ప్రబలమైనది. ఈ రోజున మనకి అలాగే గురు పౌర్ణమి అంటే చాలా గొప్పది, అందులో బుద్ధ పౌర్ణమి కూడా అంటే ఇంకా దాని యొక్క గొప్పతనం ద్విగుణీకృతం అయిపోయింది. కాబట్టి అటువంటిది పూర్ణిమ అంటే ఏమిటి కొద్దిగా విచారణ చేద్దాం. మా అంటే మియతే అనేన ఇది మా, మా అంటే కొలవటం, మెషరింగ్. దీని ఏది ఎవరైతే దీని చేత మెషర్ చేస్తారో, కాలాన్ని మెజర్ చేస్తారో, తిథులను మెజర్ చేస్తారో, వారిని మా అంటారు. చంద్రమా, చంద్రమాలో మియతే అనేన ఇది మా అంటే కొలవ, దీని చేత కొలవబడేది మా చంద్రమా అంటే చంద్రుడి యొక్క 15 రోజులు ఇటు 15 రోజులు ఇటు అమావాస్యకు పౌర్ణానికి ముందు పౌర్ణం తర్వాత 15 రోజులు ఏదైతే కరెక్ట్ గా లెక్క పెడతారో వారిని చంద్రమా అంటారు. చంద్రమా అంటే చంద్రుడు, మా అంటేనే చంద్రుడు. చంద్రమాన తిథుల ప్రకారంగా మనం దక్షిణ దేశంలో మనం కాలాన్ని దాని ప్రకారంగా చదువుతాం, ఉత్తర దేశంలో సూర్యమాన ప్రకారంగా వారు జరుపుకుంటారు. అది వారి యొక్క ఆ తిథులు లెక్కవేతలు అన్ని తేడాగా ఉంటుంది సూర్యమాన ప్రకారంగా, కొద్ది అందువల్లనే మనకు కొద్దిగా తేడా వస్తుంది అక్కడ ఇక్కడ, ఒక అర రోజు కానీ ఒక రోజు కానీ ఇలాగా. కాబట్టి అది పూర్ణిమ అంటే మా అంటే చంద్రుడు, చంద్రుడు అంటే ఎవరు, ఎవరైతే కొలతలు వేస్తారో, తిథులని కొలతలు వేస్తారో వాళ్ళు, అంటే తిథులని అంటే ఆ ప్రకాశం యొక్క కొలతలు. పూర్ణ ప్రకాశానికి పౌర్ణిమ అంటాం, పూర్ణంగా ఉండటం. పూర్ణంగా ఏముంది, ప్రకాశం పూర్ణంగా ఉంది, చిత్ శక్తి పూర్ణంగా ఉంది, చిత్ స్వరూపము బ్రహ్మ యొక్క చిత్ స్వరూపం సత్ చిత్ ఆనందము అస్తి భాతి ప్రియం భాతి అనే దానిలో ఏదైతే ఉందో ఆ భానం ప్రకాశం ఏదైతే ఉన్నదో అది పూర్ణంగా ఉండటం. శ్రీ గురుదేవులు మనకేం బోధించేవారు, ఈ రోజున ఒకటి కలపటానికి గాని ఒకటి తీసివేయటానికి గాని ఉండేది కాదనేవారు. కాబట్టి అటువంటిది ఒకటి కలిపితే దీనికి 1+ అయిపోతుంది, ఒకటి తీసేస్తే -1 అయిపోతుంది. అసలు అటు ప్లస్లు మైనస్లు లేనిది ఏదైతే ఉందో అది పూర్ణం, సంపూర్ణముగా ఉండటం. దానికి పూర్ణానికి అనేక పేర్లు. ఇక్కడ మన ఇక్కడ ప్రస్తుతంలో మనకి పౌర్ణిమ అంటే పూర్ణముగా ఉన్నటువంటి ప్రకాశము, మా అంటే చంద్రుడు, చంద్రుడు అంటే ప్రకాశము, పూర్ణముగా ఉన్నాడు. అక్కడ కొద్దిగా వెల్తిగా ఏమి లేదు అసలు ఆ ప్రకాశానికి. అటువంటి ప్రకాశం ఉన్న రోజున అటువంటిది గురు పూర్ణిమ. అంటే గురువు ఎటువంటి స్థితిలో ఉన్నారు, వాడి అంత పూర్ణ, అంటే వారికి ఎక్కువ తక్కువలు ఏమని చెప్పుకోవడానికి లేదు. సముద్రానికి ఎప్పుడైనా సముద్రానికి అంత విశాలంగా ఉన్నది అంటే ఆకాశం సముద్రం అని చెప్పుకుంటాం మనం ఉదాహరణకి. కానీ వాటికి ఎప్పుడైనా సముద్రం ఎండిపోవచ్చు, ఆకాశం ఎప్పుడైనా నిర్గతం అయిపోవచ్చు. కానీ అటువంటిది గమనాగమనం లేనటువంటిది గురుతత్వం. అటువంటి గురువుల యొక్క పూర్ణ స్థితి ఏదైతే ఉన్నదో, పూర్ణ స్థితిగా ఉన్నటువంటి స్థితి ఈరోజు వారు మనకి చాలా అందుబాటులో ఉంటారండి. మనం వెళ్ళి వారిని ఆశ్రయించడమే, ఇది మనం ఏమి కావాలని కోరుకుంటే అదే ఇస్తారు. కాబట్టి మన ఈ ప్రాపంచిక విషయాలు కోరితే అది తప్పకుండా అవుతుంది. కానీ అది ఒక్కటే మనకి ప్రసాదించి ఊరుకోరు వారు. మనకి ఒక ఆధ్యాత్మిక ప్రవచనం కూడా చేస్తారు. ఎటువంటిది? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, అంతవరకు తీసుకెళ్తారు. తత్వమసి అనే మహావాక్యం వరకు వదలరు. కామ్వరపు జీడి ఇలాగా పట్టుకుంటాను అనేవారు గురువులు. అలా మనం వదిలే పని లేదు అసలు, అక్కడికి చేరాల్సిందే మనం. కాబట్టి మనకి ఏదైనా మనం ఈ రోజున వారు అంత పూర్ణంగా ఉన్నారు గురువులు. అటువంటిది దాని గురించి మళ్ళీ ఇప్పుడు రెండో ఇంకొక విశేషం ఈ రోజున ఏంటంటే బుద్ధ పౌర్ణిమ. బుద్ధుడు అంటే మనకు తెలుసండి చాలా మంది. బుద్ధ అంటే జ్ఞానము కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో, నిర్వాణ స్థితిని ఈ రోజున సోకాల్డ్ గౌతముడు పొందాడు, ఈ రోజున పొందారు. అందువల్ల ఇది బుద్ధ పౌర్ణిమ అన్నారు పూర్తిగా. వారిని గురించి కూడా ఎందుకంటే మనం తెలుసుకోవాలి. వారు అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి, ప్రాపంచికంగా చూస్తే ఈ దలైలామా అంటే చాలా పవర్ఫుల్ గురువు అంటారు వారు. ఎవరు గురువు అనేది మనం మనీషా పంచకంలో చెప్పాను, అక్కడ ఎక్కడ ఇటువంటి విషయాలు రాలేదు. కానీ ప్రాపంచిక దృష్ట్యా దలైలామా అంటే చాలా పవర్ఫుల్ గురువు అంటారు. ఎందుకంటే ఎందుకు పవర్ఫుల్ అండి? బికాస్ హీ హాస్ గాట్ ది ఫాలోవర్స్, లక్షల లక్షల కోట్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ది వరల్డ్. అందువల్ల గొప్ప అంటారు. ప్రాపంచిక దృష్టిలోనే మాట్లాడుతున్నాను. గురువులు యొక్క నిజ స్థితి ఏమిటో మనం తెలుసుకున్నాం. మన చేత చక్కగా విచారణ చేయించారు గురువులే. మనీషా పంచకం గురించి మనం చక్కగా ఒక వారం రోజులు విచారణ చేయడం జరిగింది. కాబట్టి అటువంటి వారు నా గురువులు అన్నారు. కానీ ఈ దలైలామా లాంటి వారు మా గురువులు అని చెప్పలేదు. వారు గురువులు, మనకెందుకు ఆ విషయాలు ఉనికి, అంటే అంత పవర్ఫుల్ ఎందుకయ్యారు అంటే వాళ్ళకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయండి, కొన్ని వందల కోట్ల. ఎప్పుడెప్పుడుదో క్రీస్తు పూర్వం ఇప్పుడు మహారాజు గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఏపీ స్టేట్ నీ తీసేసుకో, దలైలామా అయిపోయింది. అలాగా ఇక్కడ జపాన్కి వెళ్ళావు, జపాన్ నీది తీసుకో అన్నారు అంతే. అలాగే వాళ్ళు రాసేసుకుని దలైలామా అంత అంత ఆస్తిపరుడు, అంత వారు సన్యాసులే అందరూ, నో డౌట్ అబౌట్ ఇట్. బుద్ధ దేవుడు ఏమైతే ప్రతిపాదన చేశారో దాన్ని చక్కగా ఆచరిస్తారు, నో డౌట్. కాబట్టి అటువంటిది వారు మహాత్ములు, పరమ గురువులు. కాబట్టి అంత ఈ శంకరాచార్యులు వారి సమయం వచ్చేప్పటికి ఇంకా చాలా తక్కువ అయిపోయింది. జనాలు కూడా ఎక్కువ అయిపోయారు. మహారాజులు కూడా, మన స్వామివారు పిఠాపురం రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎంత ఇస్తానంటే నాకేం వద్ద, ఈ రాజ్యం అంతా నీ తీసుకో అనేవారు. అంటే నాకేం వద్దండి, అసలు ఈ ఆశ్రమం పెడతానికి కూడా శ్రీ గురుదేవులు అంత సుముఖత చూపించలేదు. అందరూ మనలాంటి వారు భక్తులందరూ అయ్యా మీరు ఒక చోట ఉంటే మాకు సులభంగా వచ్చి కలవటానికి ఉంటుంది, మేము స్మరించుకోవడానికి ఉంటుంది అంటే, అప్పుడు చాలా చివరిలో వారు అంగీకరించారు ఆశ్రమాన్ని పెడతాను. అప్పుడు పెద్దలందరూ చేరి పాండు గారు, సూర్యనారాయణ రాజు గారు వీరందరూ చేరి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు నా ఏదో లాగేస్తూ ఉండేదనేవారు నా హృదయాన్ని. ఇటు అక్కడ రోడ్డు మీద వెళ్ళేవారు, ఇంత రోడ్లు ఏం లేవు అప్పుడు. ఒకటి జీటీ రోడ్ అనేవారు, ఒకటే ఒక కారు ఇటు వెళ్తే ఒక కారు అటు, రెండు కష్టంగా వెళ్తాయి అటువంటిది అటువంటి. కాబట్టి గురువులకి ఏమి తృష్ణ ఏమి ఉండదండి, కోరిక ఏమి ఉండదు. నాకు ఇంతమంది వందల వేల మంది శిష్యులు కావాలి, వందల కోట్ల ఆస్తితో ప్రపంచం అంతా నా ఆశ్రమం అయిపోవాలి అని అసలు ఏమి ఉండదు వారికి. వారికి ఎవరైనా నేను పొందిన దాన్ని ఇంకొక మానవుడు నాతో సహకరించిన వాడు పొందితే అదే వారి యొక్క ఇచ్ఛ. అదే వారిని కూడా అటువంటి బ్రహ్మానందాన్ని పొందింపజేయటమే వారి ముఖ్య ఆశయం. కాబట్టి అటువంటి బుద్ధుడు ఎలాగా, వారి యొక్క చరిత్ర కూడా చాలా మనకి చాలా మంచి భావాలను ఇస్తుంది. వారు క్రీస్తు శకం పూర్వం, మనం చరిత్రకారులం కాదు, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. వీఆర్ నాట్ హిస్టారియన్స్, దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు. ఎప్పుడు పుట్టారు, ఏం పుట్టారు, సంవత్సరం కరెక్టా కాదా, ఎంత పెద్ద వివాదమో అది. బికాస్ దే ఆర్ హిస్టారియన్స్, దే హావ్ టు రైట్ సమ్ ఫైండ్ అవుట్ వెన్ ఎగ్జాక్ట్లీ వాజ్ బోర్న్. కానీ అటువంటి దానివల్ల మనకి క్రీస్తు పూర్వం ఒక శతాబ్దం ఉండే బుద్ధుడు ఉదయించడం జరిగింది. కాబట్టి వారు శుద్ధోధనుడు అనే ఒక మహారాజు గారు ఉండేవారు, చిన్న మహారాజ్యం, క్షత్రియుడు, క్షత్రియ రాజ్యం, చిన్న రాజ్యం, నేపాల్ దగ్గరలో ఎక్కడో అక్కడ లుంబిని అనే ప్రదేశంలో వారు రాజ్యం. అక్కడ వారి శుద్ధోధనుడి యొక్క భార్య మాయాదేవి, వారికి లేక ఒక సంతానం కలిగింది మాట. ఆ మాయాదేవి కూడా ఒక రోజున పెద్ద చాలా పవర్ఫుల్ అయిన గజము తనలోకి వచ్చి ప్రవేశించినట్లు ఒక కళ వచ్చింది ఆవిడికి. తర్వాత ఆవిడ గర్భాన్ని ధరించడం జరిగింది. 9 నెలలు అయిన తర్వాత వారు ప్రసవించడం జరిగింది. అక్కడ జ్యోతిష్కులు వచ్చారు చాలా మంది, ఎందుకంటే మహారాజు కదా ఆయన, క్షత్రియుడు కదా, కిరీటధారి కదా, అందువలన మా జ్యోతిష్కులు చాలా మంది వచ్చి అయ్యా హస్తగతమైనటువంటి జ్యోతిష్యం చెప్పారు మాట, ఈ బాలుడు మహాజ్ఞాని అవ్వబోతూ ఉన్నాడు, సన్యసించబోతూ ఉన్నాడు, ఈ ప్రపంచానికి విలక్షణంగా ఉంటాడు అని చెప్పగానే ఆ మహారాజు గారు చాలా భయపడిపోయి అప్పటి నుంచి ఈ బాలుణ్ణి గౌతముడు అని పేరు అతనికి, పూర్వాశ్రమంలో పేరు వారికి. ఆ ఎక్కడికి అసలు బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు, మహారాజు సౌధాన్ని విడిచి బయటికి వెళ్తే ఏం చూస్తాడో ఏమిటో, మళ్ళీ ఎక్కడ వైరాగ్యం వచ్చేస్తుంది, ఏ సన్యాసినైనా చూస్తాడేమో, ఇవన్నీ వద్దు అని చెప్పి అసలు వెళ్ళనివ్వరు మాట. అలా పెరిగి తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక రాజకన్యతోటి వారికి వివాహం జరిపించడం జరిగింది. వారి వివాహం అనంతరం 29వ సంవత్సరంలో ఇది అప్పటికి ఆ బాలకుడు యవన వయస్కుడై ఉన్నాడు బాలుడు. ఒక రోజున మరి ఎలా జరిగిందో లేదో అది దైవ సంకల్పం అంతే, ఎందుకనంటే అంతవరకు అది సడన్ గా అలా మార్పు వచ్చేస్తుంది జీవితంలో, మన జీవితాల్లో మార్పు వచ్చేస్తుంది ఒక్కసారిగా. అది ఏమిటంటే అది దైవేచ్ఛ అంతే. నేను ప్రపంచాన్ని నేను బయటికి వెళ్ళి అసలు ఊళ్ళో ఏం జరుగుతుంది నేను చూడాలనుకున్నాను. ఎప్పుడు ఎలాగో వెళ్ళి రథం ఎక్కి వెళ్తున్నారన్నమాట. వెళ్తా ఉంటే వారు అంతవరకు ఎప్పుడు అసలు బాల్యంలో ఎప్పుడు ఇంత పుట్టిన తర్వాత ఎవరిని ఇలా చూడలేదు. ఒక ఇది లెప్రసీ వచ్చిన వాళ్ళు చీమతో అంత ఇంత చీమ పెట్టి వేళ్ళన్నీ పోయి అలాగా అంటూనే ఉంటా ఉంటే అది ఎవరు అంటే అది ఇలా పలానా వారండి అని చెప్తే అంటే వారికి అప్పుడు తెలిసి వచ్చింది మాట ఈ దేహం ఇలాంటి స్థితి కూడా పొందుతుంది అని. అంతవరకు అసలు ఆయనకి తెలియదు, రాజభోగాలు తప్పింది అసలు ఏం తెలియదు. కాబట్టి ఆయన ఇంకొద్ది దూరం వెళ్ళే ఒక ముసలి ఆయన చాలా ముసలితనం వచ్చి వందేళ్ళు వచ్చి నడవలేక కష్టపడి అమ్మ అమ్మ అంటూ పడిపోతున్నారు. అంటే అమ్మో ఇది కూడా ఈ దేహానికి ఈ ముసలితనం కూడా వస్తుందా అని జరిగింది మాట. అలాగా ఇంకొద్దిగా ముందుకెళ్లేప్పటికీ ఒక సన్యాసిని దర్శించడం జరిగింది. అది శవమును కూడా చూడటం జరిగింది. శవమును అంటే మానవుడు అదేంటి శవం ఏంటది అసలు అది అంతవరకు శవం అనేది కూడా తెలియదు వారికి. ఈ వీడు చనిపోతాడని కూడా తెలియదు, అలా పెంచారు వారు. అని శవం అని ఎప్పటికీ చాలా ఇలాగా వ్యాధులతో బాధపడతారు, వృద్ధాప్యంతో బాధపడతారు, జరత్వంతో బాధపడతారు. తర్వాత ఇలాగా ఒక రోజున ఇది నర్శించిపోయేది. ఇంకో ఒక కొద్ది దూరం వెళ్ళినప్పుడు కాషాయ వస్త్రాలు కట్టుకుని ఒక ఆయన కనిపిస్తారు. అది ఇది ఎవరంటే ఆయన సన్యాసించారు. సన్యాసం అంటే ఏమిటి అనే ప్రశ్న. ఇలాగా వారు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు అన్నపానాదులు మానేసి అసలు ఇది ఏం జరుగుతుంది, ఇది అంతా ఏమిటి అని ఎంతో అది దాన్నే దైవ నిర్ణయం అన్నారు. అప్పుడు అంతవరకు మరి 29 సంవత్సరాల వరకు అసలు ఈయన తలపే రాలేదు, ఆ జ్ఞానమే కలగలేదు. అది అటువంటిది వారు ఎంతో విచారణ చేసి నేను ఇది ఎంత క్షణికమైనదే అని, క్షణికవాదం అని కూడా దీనికి పేరుంది, ఈ క్షణం వరకే ఉంటుంది అనేవారు. అది దానిని పొందాలని చెప్పి దానిని ఇది హేయమైనది అని చెప్పి అంతటి చక్కటి సౌందర్యవతైన భార్య కూడా పడుకుని ఉన్నది, పొండంటి శిశువు కూడా అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ఆయన ఒకరోజు అర్ధరాత్రి ఆయన బయటకు వచ్చేసి అప్పుడు ఎవరో సైనికుడు వెళ్తా ఉంటే ఆ సైనికుడు గుర్రం మీద ఎక్కుతాడనమాట. ఆ సైనికుడు గుర్రం యొక్క ఆ గుర్రపు చప్పుడు టక్ 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 అని చప్పుడు కూడా ఎవరికి వినిపించలేదంట. అది దైవ నిర్ణయం. ఆ గిట్టల చప్పుడు వినాలి కదా, ఎమ్మటే రాజు ఆ బట్టలు వచ్చేసి ఆపేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు మహారాజు గారిని అని. అలా తీసుకెళ్ళటం జరిగింది మాట. తీసుకెళ్లిన తర్వాత ఒక చోట నన్ను దింపేయమన్నారు. ఆయన దింపేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు ఆయన. అటువంటి దీక్షతో కొన్ని చాలా చాలా మంది సన్యాసులు గురువుల దగ్గరికి వారు వెళ్ళటం జరిగింది. గౌతమి అనేది మాయాదేవి చాలా చిన్న వయసులోనే చనిపోతుంది తల్లి. అప్పుడు గౌతమి అనే పరిచారిక శిశువుని పెంచుతుంది మాట. అందువలన అతనికి వారికి గౌతముడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఎవరికి తెలియకుండా ఒక పిచ్చివాడిలాగా నడుస్తూ వెళ్ళిపోతారు. ఏమి అన్న పానాదులు ఏమీ లేవు, అసలు స్నానాదులు ఇటువంటి నిద్ర ఏమీ లేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు మాట. ఎంతో మంది గురువుల దగ్గరికి, ఆచార్యుల దగ్గరికి, తర్వాత కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసుల దగ్గరికి వెళ్ళి ఎంత చాలా సంవత్సరాలు శుశ్రూష చేశారు. శుశ్రూష చేసిన తర్వాత కూడా వారు చెప్పింది అంతగా సమంజసంగా అనిపించలేదు గౌతముడికి. అందువలన వారు నేను నా సొంతంగా తెలుసుకోవాలి, నా యొక్క ధ్యేయం ఏంటి, అసలు మా ఇది ఎందుకు అసలు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అని చెప్పి గయా అనే ఒక ప్రదేశంలో బుద్ధుడు ఒక వటవృక్షం కింద కూర్చుని తపస్సు చేయటం, చాలా సంవత్సరాలు అలా తపస్సు చేశారు వారు. ఎవరు చేసిన తర్వాత ఆయన కొన్ని నెలలు సంవత్సరాలు అసలు నీళ్లు పానీయమే తాగలేదు, మంచి ఆహారమే తీసుకోలేదు. అప్పుడు చాలా క్షీణించిపోయి అసలు నడవలేకపోయారు మాట. అప్పుడు వారు గ్రహించారు ఇది దీనివల్ల నాకేం ఉపయోగం లేదు, అన్నపానాదులు ఉపాసన చేయటం వలన, అన్నపానాదులు మానేయటం వలన నేను నా యొక్క నిజస్థితిని నేను తెలుసుకోలేను అని చెప్పి మితంగా తీసుకోవటం జరిగింది మాట. తీసుకుంటూ తీర్చుకుంటూ అలాగే ఎన్నో సంవత్సరాల తర్వాత ఇదే రోజున ఆ వారు పూర్తిగా జ్ఞానస్వరూపాన్ని పొందగలిగారన్నమాట. అది ఇదే దాన్నే బుద్ధ పౌర్ణిమ అంటారు. అంటే బుద్ధ్ అంటే జ్ఞానము, తెలివి, థాట్, నాలెడ్జ్ ఇటువంటి అది అటువంటి దానిని. తర్వాత ఎవరో నేను బుద్ధుణ్ణి అని ఏం చెప్పుకోలేదు ఆయన. మనలాంటి వారు భక్తులు ఎవరో వాళ్ళ శిష్యులు ఎవరు బుద్ధుడు బుద్ధుడు అంటూ జరిగింది మాట. బౌద్ధ మతం, బుద్ధుని యొక్క మతాన్ని బౌద్ధ మతం అన్నారు. కాబట్టి అటువంటిది వారు బుద్ధుడు రచించిన మన శంకర భగవత్పాదాచార్యులు అయితే అనేక భాష్యాలను రచించారు, వారు అనేక ప్రకరణ గ్రంథాలను రచించారు, మనకి చక్కగా అందుబాటులో చేశారు. అలాగా బుద్ధుడు ఏమి రచించలేదు, అసలు ఒక్క వాక్యం కూడా ఎక్కడా రచించలేదు. కానీ వారి పరంపర తర్వాత శిష్యులు వందల వేల సంవత్సరాల తర్వాత వారు తెలుసుకున్నది వారు రాసుకోవడం జరిగింది. అలాగా ఈ అందులో వారిలో దానిలో అతి ముఖ్యమైనది చత్వారి ఆర్య సత్యాన్ని అన్నారు. ఫోర్ రియల్ ట్రూత్స్ ఆర్ అంటే ఏమిటండి, అది చాలా ముఖ్యంగా బౌద్ధ మతంలో చెప్పబడింది, అంటే అదర్ ఫిలాసఫీలో కూడా చెప్పబడింది. కానీ వారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ చత్వారి ఆర్య సత్యాన్ని, ఫోర్ నోబుల్ ట్రూత్స్ అని చెప్పారు. ఏమిటా ఫోర్ నోబుల్ ట్రూత్స్? ఒకటి, ప్రపంచంలో దుఃఖం ఉన్నది, దుఃఖానికి రెండోది దుఃఖానికి కారణం ఉన్నది, కారణం మనం నశింపచేసుకోవచ్చు, తీసుకువేసుకోవచ్చు, ఆ తీసుకోవటానికి దుఃఖాన్ని తీసివేసుకోవటానికి మార్గం ఉన్నది అని నాలుగు. మళ్ళీ ఒకసారి ఇది ఈ ముఖ్యమండి. మనం ఈ చారిత్రాత్మకంగా ఎన్నో విషయాలు చెప్పుకున్నా మనకు కావాల్సింది ఇది నాలుగు చాలా ముఖ్యం, మనం పాటించాల్సింది ఈ రోజున. అట్లీస్ట్ కొద్ది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ ప్రపంచం అంతా దుఃఖమయం, సుఖం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది కానీ సుఖం వెనకాలనే దుఃఖం ఉన్నది. కాబట్టి ఆ దుఃఖానికి కారణం ఒకటి ఉంది, కార్యకారణ భావం అంటారు. ఏదైనా కార్యం ఉంటే దానికి కారణం తప్పకుండా ఉండాలి. ఆభరణం ఉంటే దానికి కారణం ఏమిటి? స్వర్ణం, గోల్డ్, అది లేకపోతే అలాగే. అలాగే ఘటము, కార్యము, ఘటము కుండ, కార్యము, కార్యం ఉంటే దానికి కారణం ఏమిటి? మట్టి. అలాగా కార్యకారణములు, దుఃఖం ఉన్నది దానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోవటానికే అష్టాంగ మార్గం అన్నారు. నాలుగు ఎనిమిది రకములైన మార్గాల్ని బౌద్ధుల యొక్క ఫిలాసఫీలో ఉంటుంది అన్నమాట అష్టాంగ మార్గం అని. ఏమిటంటే సమ్యక్ అన్ని అష్టము ఎనిమిది కూడా సమ్యక్ అని. సమ్యక్ దృష్టి, సమ్యక్ విచారణ, సమ్యక్ జీవనం, సమ్యక్ కార్య వ్యవసాయం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి, ఇలాగా ఎనిమిది విధములుగా. ఏది అంటే మనకి చూసేప్పుడు అంతా మన దృష్టి, సమ్యక్ దృష్టి అంటే ఒక భగవద్ దృష్టి అంతా కలిగి ఉండటం అటువంటిది. ఎప్పుడు అంటే ఒక ఒక ఆబ్జెక్ట్ లాగా చూడకూడదు, దృశ్యములాగా చూడకూడదు దాన్ని. దాన్ని ఎలా చూడాలి? దాన్ని భగవత్ స్వరూపంలో చూడాలి. అది మనం ఆధ్యాత్మికంలో ఆత్మస్వరూపం అంటాం. కాబట్టి అటువంటి సాక్షి స్వరూపముగా చూడాలంటాం. అటు సాక్షి ఆత్మ ఇవి అక్కడ రావు. ఎక్కడ మన ఈ బుద్ధుడి యొక్క ఫిలాసఫీలో అంటే మంచినే చూడు, భగవంతుడు అని కూడా రాదండి. ఎందుకంటే బౌద్ధ మతం ఏమిటి అంటే ఇది వారు ఈశ్వరుని అంగీకరించరు, భగవంతుడిని అంగీకరించరు. భగవంతుడు ఉన్నారని అసలు అంగీకరించరు బౌద్ధులు. భగవంతుడు లేనే మాకు లేడు అంతే. మాకేముంది? మంచిని చూడటమే ఉంది, మనిషిని మంచిగా చే మంచిని ఆలోచించటమే ఉంది, మనిషిని మంచి కార్యక్రమం ఇతరులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయటమే ఉంది. ఇది నా స్మృతిలో, నా స్మృతి నా యొక్క ఏది ఎప్పుడో జరిగినది దానిని స్మరించడమే, మంచిని స్మరించడమే. ఓకే, సమాధి అంటే మనం చెప్పుకునే సమాధి స్థితి కాదు. అది వారు అంటే ఇటువంటివన్నీ మర్చి మంచి స్థితిలో ఉండిపోవటం ఏమైతే దాన్ని సమాధి స్థితి అన్నారు. అంటే దాన్ని నిర్వచనం చేయలేదు వాళ్ళు అంతగా. కాబట్టి వారందరూ నాస్తిక మతంలోకి జరుగుతుంది. నాస్తిక మతంలో మూడు ముఖ్యమైనవి, చార్వాక నాస్తికం అని, దానికి ఆచార్యులు బృహస్పతి చార్వాకులు, చార్వాకులు కూడా చాలా ఉధృతంగా ఉన్నారు ప్రపంచంలో. రెండవది జైన మతం, వారు కూడా భగవంతుని ఈశ్వరుణ్ణి అంగీకరించరు. ఈ ప్రమాణాలను కూడా అంగీకరించరు అందరూ నాస్తికులందరూ. ఏది షడ్ ప్రమాణములు ఏవైతే ఉన్నావో అది ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, అర్థాపత్తి, అనుపలబ్ధి అనే ప్రమాణములు ఏమున్నాయో అవి అసలు వారికి లేనే లేవు. అండ్ అనవసరం అంటారు అవన్నీ. కాబట్టి అటువంటిది అటువంటి జ్ఞానాన్ని కలగజేసేది అది అష్టాంగ మార్గము అన్నారు. అష్టాంగ మార్గంలో అనేక వారు స్వయంగా చెప్పినది ఏదీ లేదు, అంటే గ్రంథస్థం చేసింది ఏమీ లేదు. అప్పుడు ఈ రికార్డులు ఇవి కూడా ఏమీ లేవు, వీడియోలు అసలు ఏమీ లేవు. కాబట్టి అటువంటిది ఏమైనా శిష్యులైనా రాశారంటే అది కూడా లేదు. తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత వారి శిష్యవర్గంలోనే అనేక చీలికలు వచ్చినాయి మాట. అనేక నాలుగు మతాలుగా వారు, ముఖ్యంగా నా మతం ఇదే, నా బౌద్ధ మతం ఇదే అని, అదేంటది ఏంటది మాధ్యమిక మతం అన్నారు. తర్వాత యోగాచార మతం అన్నారు. మూడవది సౌత్రాంత్రిక మతం అన్నారు. నాలుగవది వైభాషిక మతము అన్నారు. అంటే కొన్ని పేర్లు అంటే పెద్ద విషయం లేదు. బుద్ధుని యొక్క వారి యొక్క బోధలో శూన్యం అనేది చాలా ముఖ్యం. శూన్యవాదము అన్నారు. మాధ్యమిక మతం అంటే శూన్యవాదము. మాధ్యమిక మతం అంటే మధ్యస్థమైనది, ఇన్ బిట్వీన్ ప్యాత్. ప్యాత్ ఈజ్ ఇన్ బిట్వీన్, నేదర్ డిఫికల్ట్ నార్ వెరీ జస్ట్ లూజ్. అది మాధ్యమిక మతం అన్నారు. అంటే వారి ప్రకారము ఈ ప్రపంచంలో అసలు ఏమీ లేదు, ఏముంది, శూన్యం ఉన్నది. దీని శూన్యవాదాన్ని శంకర భగవత్పాదాచార్య వారు చాలా అనేక ఉదాహరణలతోటి, దృష్టాంతములతోటి దానిని నిరాకరించడం జరిగింది. శూన్యం అనేది లేనే లేదు అసలు అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొద్దిగా అంటే అంత లోతుగా వెళ్లకుండా ఆపాతత తెలుసుకోవాలంటే శూన్యం అంటే ఏదైనా ఒకటి ఉండాలి కదా. శూన్యం అంటే ఒకటి ఉండాలి, అది ఉంటే దానికి ఆధారం తప్పకుండా ఉండాలి. బుక్ అనేది ఉంటే బుక్కి ఆధారం ఉండాలి, టేబుల్ ఏదో ఒకటి పెట్టుకోవడానికి. అలాగే ఆధారం ఎలాగైతే మనం ఈ బ్రహ్మ ఆధారంగా ఉంటారు, ఇవన్నీ ఆధేయములు, ఆధారానికి ఆధేయములు ఇవి. కాబట్టి అటువంటి ఆ ఒక్క పదముతోటే మనం శూన్యం అనేది ఉండటానికి లేనే లేదు అసలు. అంటే ఎలోన్ సున్ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, బ్రహ్మ ఉండటం వల్లనే ఇవన్నీ ఉన్నాయి, ఈ జగత్ అంతా ఉన్నది, అనేకం ఉన్నది. బట్ దట్ ఈస్ ది ఆధారం, అది లేకపోతే ఏమీ లేదు. కాబట్టి అది శూన్యవాదాన్ని కూడా తర్వాత తిప్పి కొడుతుంది. తర్వాత అనేక ఆచార్యులు వచ్చేసారు, అనేక దార్శనికులు వచ్చేసారు, అనేక దర్శనాలు కలగటం జరిగింది. అవన్నీ మనం ఎప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ఆ దర్శనాలు. అలా కాకుండా వీరు ఇది శూన్యవాదము అన్నారు. తర్వాత అందువల్లనే మనకి ఇంకోటి విషయం కూడా మనం చెప్పుకోవాలి. మనం అత్యంత మనకి లాభం పొందిన వాళ్ళం అవుతాం, ఎందుకంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మన పక్కనే ఉన్నది. ఆచార్య నాగార్జున, నాగార్జున ఆచార్య బౌద్ధ మతంలో చాలా పెద్ద గురువు, సెకండ్ బుద్ధుడు అంటారు, రెండవ బౌద్ధుడు అంటారు. అందులో ఆయన జన్మించింది అమరావతి, అమరావతి స్థలం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం, అందువల్లనే దానికి అంత ప్రాముఖ్యత. అందువల్లనే యూనివర్సిటీ మన సెంట్రల్ కమిషన్ ఆఫ్ ది యూనివర్సిటీ యూనివర్సిటీ వాళ్ళు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. మన ఈ నాగార్జున ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రాధాన్యం బౌద్ధ మతం. బౌద్ధ మతం, బౌద్ధ మతం డిపార్ట్మెంట్ చాలా పెద్ద డిపార్ట్మెంట్. ఇక్కడ చాలా మంది వందల వేలలో ఉన్నారు స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. దే ఆర్ కమింగ్ అండ్ స్టడీయింగ్ హియర్, లెర్నింగ్ ది బుద్ధిజం, ది ఫిలాసఫీ ఆఫ్ ది బుద్ధ. కాబట్టి అటువంటి ఇక్కడ అన్ని చెప్తారు యూనివర్సిటీలో, కానీ ముఖ్యంగా ఉన్నది బుద్ధ ఫిలాసఫీ. కాబట్టి అటువంటిది, అటువంటి అందులో వారు ముఖ్యమైన వారు, మనకి చెందిన వారు కూడా, మన దేశస్థులు కూడా అవటం, అంటే వారు దేశత అవిచ్ఛిన్నులు అంత మాత్రం ఉన్నాయి. మన వ్యవహారికంలో వారు ఇక్కడ వారని చెప్పుకోవటం, వారి గురువులకి దేశత కాలత వస్తుత అనవచ్ఛిన్నులు వారు. దాని వీ కెనాట్ లిమిట్ ది లార్డ్ ఎట్ వన్ ప్లేస్. కాబట్టి అటువంటిది. తర్వాత సౌత్రాంత్రిక మతం అన్నారు, అంటే వాళ్ళు బాహ్య అనుమేయ మతం అని కూడా అంటారు వాదము. బాహ్య అనుమేయ వాదము అంటే వృషభము ఎదురుగుండా ఉన్నది, వృషభముని ఉన్నదని చేసి నేను అనుమానిస్తున్నాను ఉన్నది అని, అంతేగాని వాళ్ళు ప్రత్యక్షాన్ని అంగీకరించరు. తర్వాత వైభాషిక మతం అని ఇలాగ అందులో చాలా డీటెయిల్స్ గా వెళ్తారు వాళ్ళు. ఇక్కడ యూనివర్సిటీలో నాకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ చాలా మంది మన ఆసుపత్రికి వస్తారు విత్ బౌద్ధ అటైర్. వాళ్ళు దేడోంట్ ఈ ప్యాంట్ షర్ట్లు వేసుకోరు అలాగా. వాళ్ళు ఆల్ స్టూడెంట్స్ ఇస్ ఎ మస్ట్, దే మస్ట్ నో, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఆంధ్రాయిడ్స్, అసలు నాట్ ఇండియన్స్. అలా ఉంటారు వాళ్ళు, టోటలీ షేవ్డ్ హెడ్ ఎట్ ఎనీ టైం. కాబట్టి అటువంటి వాళ్ళు అందులో ఉన్నది ఏమిటంటే, ఇది ఇలాగా ఈ నాలుగు రకాలుగా చెప్పడం అయినది. ఒకటి నాలుగవది వైభాషిక మతం అంటే ఈ ఏదైతే అనుమానమే నమ్మారో అది కాదు, అది ప్రత్యక్షము అని వీరు రెండో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాగ నాలుగు రకాలుగా అయింది అనేక ఇంత కాలగమనములో ఇది రెండుగా విభజించబడింది. బౌద్ధ మతం, ది ఫిలాసఫీ ఆఫ్ బౌద్ధిజం ఏమిటది, ఒకటి హీనయానం అని, రెండవది మహాయానం అని, అని రెండు విధ మహా రెండు విధముగా. ఈరోజు బుద్ధ పౌర్ణమి కదా, కొద్దిసేపు వారిని గురించి స్మరించి ఉందాం. ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్, గ్రేటెస్ట్ ఆచార్య. అండ్ కొంతమంది పౌరాణికం ప్రకారంగా దశావతారంలో బుద్ధుడు అంటారు, అంటే అది దాని మీద లాట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ దేర్. ఆ బుద్ధుడు వేరు, ఈ బుద్ధుడు వేరు అని, ఇలాగా ఫర్గెట్ అబౌట్ ఇట్, ఓకే విల్ అగ్రీ నారాయణ స్వరూపమే. అంతా నారాయణ స్వరూపం అయినప్పుడు ఆయన కాకుండా పోతారా, ఆయన కూడా నారాయణ స్వరూపమే. కాబట్టి అలాగా హీనయానం అని, ఈ సింహళ దీపం శిలన్ అంటాం కదా సింహళ దీపం, అలా మన సౌత్ కు ఉన్న వాళ్ళ యొక్క ఎవరైతే బర్మ వాళ్ళ యందు హీనయానం చాలా ప్రాచుర్యంలో ఉన్నది. అలా కాకుండా మహాయానము చైనా, జపాన్, టిబెట్, మనకి ఉత్తరంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే వాళ్ళు మహాయానులు అంటారు అన్నమాట. ఇలాగ అనేక విధములుగా ఆ సద్గురుదేవులు ఎలా ఎలా మనకి ఏమందిస్తారో మనకి తెలియదు. అటువంటి పుణ్య తిథి ఈరోజు. కాబట్టి వారు ఏవైతే ముఖ్యంగా సత్యం, శాంతి, దయా, ప్రేమ అని ఏవైతే ఉన్నావో అదే ఆర్ హాల్ మార్క్స్ ఆఫ్ బుద్ధిజం, ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిస్ట్. రెండోది మనం ఎక్కువగా చెప్తాం, చెప్పుకుంటాం కూడా, అది కూడా చాలా ముఖ్యమైన. మనకి అన్ని చొప్పించేశారు శ్రీ గురువు. మన రోజు చేసుకునే ప్రార్థనలో కూడా అసతోమా సద్గమయ సద్గమయ మయా అని దీర్ఘం చేయటం మనకి ఒక సంగీతం అలవాటు చేస్తారు సంగీతకారులు ఇది వరకు నుంచి. సద్గమయా అంటాం, గమయా లేదు అసలు, గమయ అంతే. కానీ మన సంగీతకారులు ఉన్నారు కదా, ఇంకా పూర్వీకులు ఎంతో మంది యా అని, అది ఎవరైనా శాస్త్రకారులు ఉచ్చరించినప్పుడు వింటే యా అంతే. అలాగా అది కూడా వారు, అది బృహదారణ్యకోపటి నుంచి గ్రహించబడింది. కానీ వారు ముఖ్యంగా బౌద్ధులందరూ ఇది ఆచరిస్తారు. అచతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ, అంటే తమస్సు నుంచి నాకు ప్రజ్ఞలోకి అంటే ప్రకాశములోనికి తీసుకువెళ్ళు, నన్ను ఏది అసత్యము నుండి సత్య వస్తువుకి తీసుకెళ్ళు. అంటే వీడు ఎక్కడ నిర్వచనాలు చేయలే, మరి ఇది సత్యం అంటే ఏమిటి అనే అనేక నిర్వచనాలు శంకర భగవత్పాదాలు వారి భాష్యం చూస్తే తెలుస్తుంది అన్నమాట. అటువంటిదే సత్యం. మనం ఏమనుకుంటాం, సత్యం సత్యం అంటే ఓకే, ఇస్ వ్యవహారిక సత్యము కాదు ఇది. కాబట్టి అలా అటువంటిది ఇటువంటి ఎన్నో మనకి తెలియకుండానే పరమ గురువులు బుద్ధుడు ఏమైతే ప్రతిపాదన చేశారో వాటన్నింటినీ మనం ఆచరిస్తున్నాం, కానీ ఇంకా బాగా తెలుసుకుని ఇంకా ఆచరించాలని చెప్పి అటువంటి వారు మనకి శరణం గచ్చామి ధర్మం ఇది ఇది ఇవన్నీ బౌద్ధ మతంలోని సత్యం శరణం గచ్చామి అని ధర్మం శరణం గచ్చామి సంఘం సంఘం చాలా ముఖ్యం వారికి సంఘం శరణం గచ్చామి అటువంటిది చాలా ఇందులో ఆధ్యాత్మిక విషయాలు కూడా చాలా వస్తాయి. కానీ అవన్నీ వారు ప్రతిపాదించాల, సంఘం అంటే ఇదే సంఘం వారికి బౌద్ధులకి. మనం ఏ చూస్తున్నామో అది అది సంఘం. కాబట్టి అహింస వాదులు వారు, సత్యవాదులు వారు, అటువంటి సద్గురుదేవులు మనకి లభించడం మనకి వారు నేను కాకుండా పోయానా అని అనుకోవచ్చు మనం. వారు బుద్ధులే, బౌద్ధులే వారు కూడా. ఎవరే మీరు అందరం మనం అందరం బౌద్ధులమేనండి. ఏంటంటే బుద్ధ్ అంటే జ్ఞానం, జ్ఞానము కలిగిన వారు జ్ఞానం ఇది ఏది ఆధ్యాత్మిక జ్ఞానం. మన ఇది శంకర భగవత్పాదాచార్యులు చెప్పినట్టు ఏదైతే భేదము లేకుండా ఉంటూ ఉన్నదో, ఈ ఎక్కడైనా ఏ భేదమైనా సరే ఏది అది సత్య వస్తువు. కాబట్టి అటువంటి దానిని మీరు మనం అనేక విధములుగా స్వామి చెప్పేవారు మాట పంచదార చిలకని ఎక్కడ ఆస్వాదించినా కొరికినా కూడా తీపిగానే ఉంటుంది. కాబట్టి అటువంటి చక్కటి శుభ సమయం ఈరోజు మనకి. హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.